ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారంలాగే ఈ వారం కూడా సరికొత్త అంశంతో మీ ముందుకొచ్చాం. ఈరోజు ప్రొద్దుతిరుగుడులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి వివరంగా తెలియజేయడానికి వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మీ ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమంలో పార్వతమ్మగా జే బ్లెస్సీ, మల్లయ్యగా పి రవీంద్ర, కిసాన్ కాల్ సెంటర్ అధికారిగా ఎం శ్రియ, శాస్త్రవేత్తగా జి పావని పాల్గొంటున్నారు. ఇక వారి సంభాషణను విందామా.
మంచిగున్న పార్వతమ్మ, నీవు మస్తు ఖుషిగా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి?
ఏం లేదు మల్లయ్య, పోయిన ఏడాది నేను వేసిన పొద్దుతిరుగుడు పంటకు అధిక దిగుబడి వచ్చింది కదా, ఆ పంట పైసలు చేతికి వచ్చినే మల్లయ్య.
ఓ అవునా, నేను కూడా పోయిన ఏడాది ప్రొద్దుతిరుగుడు పంటనే వేశాను, అనుకున్నంత దిగుబడి రాలేదు. మరి నీవు ఏం పద్ధతులు పాటించావు, నాకు కూడా జర చెప్పరాదే.
నేను పంటలో సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించాను మల్లయ్య, అందుకే నాకు అధిక దిగుబడి వచ్చింది.
ఓ అవునా, నీకు ఈ యాజమాన్య పద్ధతుల గురించి ఎవరు చెప్పారు పార్వతమ్మ?
మల్లయ్య, నేను కిసాన్ కాల్ సెంటర్ గురించి తెలుసుకుని వాళ్లకి ఫోన్ చేసి నా సమస్యను వారికి చెప్పాను. వారు నా సమస్యకి తగిన పరిష్కారం చెప్పినందుకు నాకు అధిక దిగుబడి వచ్చింది.
కిసాన్ కాల్ సెంటరా, అంటే ఏంటి పార్వతమ్మ?
మల్లయ్య, కిసాన్ కాల్ సెంటర్ కేవలం రైతుల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినది. వారికి ఒక ఫోన్ కొడితే ఎలాంటి సమస్యకైనా ఇట్టే పరిష్కారం దొరుకుతుంది.
వారి నెంబరు నాకు కూడా ఇవ్వు పార్వతమ్మ, నేను నా సమస్యలను వారికి చెప్పి ఇట్టే పరిష్కారం తెలుసుకుంటాను.
తప్పకుండా ఇస్తాను, రాసుకో మల్లయ్య. 1800150551. ఇది వారి నెంబర్. నీకు ఎలాంటి సమస్య వచ్చినా వారికి ఒక్క ఫోన్ చేయు, నీ సమస్య తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఉంటాను మల్లయ్య, మరి నేను పొలానికి పోతున్నా.
నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను, సరే వెళ్ళిరా. ఇక ఆలస్యం ఎందుకు, కిసాన్ కాల్ సెంటర్ కు ఇప్పుడే ఫోన్ చేద్దాం. హలో, కిసాన్ కాల్ సెంటరా అండి?
నమస్కారం, కిసాన్ కాల్ సెంటర్ కు స్వాగతం.
నా పేరు మల్లయ్య మేడం, మా ఊరు పోతేపల్లి, జిల్లా నగర్ కర్నూలు మేడం.
హా మల్లయ్య, నీ సమస్య ఏంటో తెలియజేయండి.
ప్రొద్దుతిరుగుడు పంటలో అధిక దిగుబడి రావడానికి ఏ యాజమాన్య పద్ధతులు పాటించాలో చెప్పండి మేడం.
మీ కాల్ ను శాస్త్రవేత్తకు కనెక్ట్ చేస్తున్నాము, వారు మీ సమస్యకు తగ్గ పరిష్కారము చెబుతారు.
సరే మేడం.
మీ పేరు, ఊరు, సమస్యలను తెలియజేయగలరు.
నా పేరు మల్లయ్య, నాది పోతేపల్లి గ్రామం, నగర్ కర్నూలు జిల్లా. పొద్దుతిరుగుడు అధిక దిగుబడి కొరకు యాజమాన్య పద్ధతుల గురించి చెప్పగలరు.
మల్లయ్య గారు, మీ సమస్య మాకు అర్థమైంది. ముఖ్యంగా పొద్దుతిరుగుడు పంటలో ఈ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు. అవి ఏంటంటే ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, కలుపు యాజమాన్యం మరియు సస్యరక్షణ.
మరి ఎరువుల యాజమాన్యంలో ఎట్లాంటి ఎరువులను ఎంత మోతాదులో వేయాలి మేడం?
హా, అదే చెప్తున్నాను మల్లయ్య. ఎకరాకు 2-3 టన్నుల పశువుల ఎరువును విత్తే ముందు వేయాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదులో పోషకాలు వాడాలి.
మరి రసాయన ఎరువులను ఏ దశలలో వేసుకోవాలి మేడం?
వర్షాధార పంటకు అయితే 24 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేయాలి. నత్రజని ఎరువులను సగం విత్తే ముందు మిగతా సగం 2 దఫాలుగా వేయాలి. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో జిప్సం 55 కిలోలు 1 ఎకరానికి వేస్తే నూనె శాతం పెరుగుతుంది. పైరు పూత దశలో అంటే ఆకర్షక పత్రాలు వికసించే దశలో 2 గ్రాముల బోరాక్స్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి.
మరి మా పొలంలో నీటి లభ్యత తక్కువగా ఉంటుంది, మరి ఈ పంటకు ఎన్ని తడుల నీటి అవసరం మేడం?
నేలల రకాన్ని బట్టి, పగటి ఉష్ణోగ్రతను బట్టి, ఎర్ర నేలల్లో అయితే 8 నుంచి 10 రోజుల వ్యవధిలో, అలాగే నల్లరేగడి నేలలో అయితే 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు పెట్టాలి. ఈ పంటలో ముఖ్యంగా మొగ్గ తొడుగు దశ, పువ్వు వికసించే దశ మరియు గింజ కట్టే సమయం కీలక దశలు.
కలుపు నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
ఆక్సా డయార్జిల్ అనే కలుపు మందును 1 ఎకరానికి 120 గ్రాములు విత్తిన 24 నుంచి 48 గంటల లోపు తేమగల నేలపై పిచికారీ చేయాలి. అలాగే పంట విత్తిన 25 నుంచి 30 రోజుల తర్వాత గుంటక లేదా దంతితో అంతర సేద్యం చేసుకోవాలి.
ఈ పంటను ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయి మరియు వాటి యాజమాన్యం గురించి కూడా చెప్పండి మేడం.
హా, అదే చెప్తున్నాను మల్లయ్య. ఈ పంటలో ముఖ్యంగా 3 రకాల రసం పీల్చే పురుగులు ఆశిస్తాయి. ప్రధానంగా పచ్చదీప పురుగులు. ఉష్ణోగ్రతలు 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువైనప్పుడు మరియు పైరు బెట్టకు గురైనప్పుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు ఆశించినప్పుడు ఆకుల చివర్లు పసుపచ్చగా మారి పూర్తిగా ముడుచుకొని దోణెలలాగా కనిపిస్తాయి.
మరి ఈ పచ్చదీపపు పురుగును ఎలా అరికట్టాలి మేడం?
ఈ పురుగు నివారణకు గాను మోనోక్రోటోపస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథయట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే దీనితో పాటుగా తెల్లదోమ ఆశించి ఆకుల అడుగు భాగాన రసాన్ని పీల్చడం వలన మొక్కలు గిడసబారి ఎండిపోతాయి. దీని నివారణకు గాను ట్రయజోపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 0.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి.
మరి మీరు ఇంకొక రసం పీల్చే పురుగు గురించి కూడా చెప్తాన్నారు కదా మేడం?
చెప్తున్నాను మల్లయ్య. తామర పురుగులు ఆకులు పువ్వుల నుంచి రసాన్ని పీలుస్తాయి. నెక్రోసిస్ వైరస్ తెగుళ్లను పరోక్షంగా వ్యాప్తి చేసి విపరీతమైన నష్టాన్ని కలగజేస్తాయి. పురుగు లేత భాగాలను ఆశ్రయించి రసాన్ని పీల్చి పెరగడం వలన ఆకులు పెలుసుగా మారి మొక్క గిడసబారిపోతుంది. ఈ తామర పురుగు ఎక్కువగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగినప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీనిని అరికట్టడానికి ఇమిడాక్లోపిన్ 4 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మరి మా పొలంలో ఆకులు జల్లెడాకులుగా మారాయి, మరి ఈ లక్షణాలను ఏ పురుగు ఆశించడం వలన జరుగుతుంది మేడం?
హా మల్లయ్య, ఇలాంటి లక్షణాలు పొగాకు లద్దె పురుగు ఆశించడం వలన కనిపిస్తాయి. గుంపులుగా ఆకులపై పత్రహరితాన్ని గోకి తినడం వలన నువ్వు చెప్పినట్టు జల్లెడాకులుగా మారుతాయి. ఈ పురుగు పైరు 30 రోజుల దశ నుంచి ఆశించి విపరీతమైన నష్టాన్ని కలగజేస్తుంది. ఈ పురుగు నివారణకు నోవల్యూరన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. అలాగే సాయంత్రం వేళల్లో విషపు ఎరను చల్లి నివారించవచ్చు.
విషపు ఎరన అంటే ఏంటి మేడం? ఎలా తయారు చేయాలి మేడం?
విషపు ఎర తయారీకి గాను 5 కిలోల తవుడు, 1/2 కిలో బెల్లం, 0.5 లీటర్ల మోనోక్రోటోపస్ గాని క్లోరోపైరిపాస్ గాని కలిపి నివారించుకోవచ్చును.
ఓ అవునా మేడం.
అలాగే ఒకవేళ బీహారీ గొంగలి పురుగు ఉధృతంగా ఆశిస్తే మొక్కలు మోడుబారిపోతాయి. దీనిని అరికట్టడానికి క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లు మరియు డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు యొక్క లార్వాలు పువ్వులు మరియు గింజల మధ్యన చేరి వాటిని తింటూ అధిక నష్టాన్ని కలగజేస్తాయి. దీని నివారణకు గాను థయోడికార్ 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి.
మరి ప్రొద్దుతిరుగుడులో పక్షుల బెడద ఎక్కువగా ఉంటుంది కదా, ఎలా అరికట్టాలి మేడం?
ఈ పంటకు ముఖ్యంగా రామచిలుకల బెడద ఎక్కువ. వీటి రాక నివారణకు పైరును కనీసం సామూహికంగా 20 నుంచి 25 ఎకరాలలో వేయాలి. మెరుపు రిబ్బన్లను పైరుపైన అడుగు ఎత్తున సూర్యరశ్మి రిబ్బన్పై పడేలా కట్టాలి. శబ్దం చేయడం, దిష్టిబొమ్మలను ఉపయోగించి పక్షులను పారదోలాలి.
మరి నా పొలంలో ఆకులు సరిగ్గా పెరగక గిడసబారినట్టు కనిపిస్తున్నాయి, ఈ సమస్యను ఎలా అధిగమించాలో మాకు తెలియజేయండి మేడం.
మల్లయ్య, నీ పొలంలోని మొక్కలకు నెక్రోసిస్ అనే తెగుళ్లు సోకడం వలన ఆకులు సరిగ్గా పెరగక గిడసబారినట్టు కనిపిస్తున్నాయి. ఈ తెగులు నివారణకు గాను ఇమిడాక్లోపిన్ 4 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
ప్రొద్దుతిరుగుడు పంటలో నెక్రోసిస్ తెగులే కాకుండా మరి ఏ తెగులైనా వస్తాయా? వస్తే వాటిని ఎలా గుర్తించి నివారించాలో అవగాహన కలగజేయండి మేడం.
మల్లయ్య, పొద్దుతిరుగుడు పంటలో నీవు అడిగినట్టు మరికొన్ని తెగుళ్లు కూడా గమనించవచ్చు. అవి ఏమిటంటే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మరియు బుడిద తెగులు. నీ పొలంలో ఆకులపైన ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు మాడిపోయినట్టు కనిపిస్తే అది ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు. దీనిని నివారించడానికి గాను 1 లీటర్ నీటికి ప్రోపికొనజల్ 1 మిల్లీలీటర్ కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ ఆకులపై అడుగు భాగాన బూడిదలాంటి పొడి కప్పబడి ఉంటే ఈ లక్షణాలను బట్టి బూడిద తెగుళ్లు అని గుర్తించి 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ డైనోకాప్ కలిపి పిచికారీ చేసి బూడిద తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు.
సరే మేడం, మీరు చెప్పిన సలహాలు సూచనలు పాటించి మంచి దిగుబడులు పొందడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు మేడం, ఉంటాను మరి.
యాసంగి పంటల్లో కలుపు యాజమాన్యం గురించి తెలియజేయడానికి వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం మీ ముందుకు వచ్చాం. ఇందులో భాగంగా ఏఈఓగా రవీందర్, సైంటిస్టుగా పావని, కృష్ణయ్యగా ఇమ్రాన్, శ్రీనయ్యగా విష్ణు, రైతులుగా లక్ష్మమ్మ బ్లెస్సి, పార్వతమ్మ కోమలి, ఈశ్వరమ్మ శ్రియ. ఇప్పుడు వారి సంభాషణను విందాం.
ఏం కృష్ణయ్య, హడావిడిగా ఎటో పోతున్నావు, ఏం సంగతి?
ఓ, నీకు తెలియదా, మన ఏఓ గారు నిన్న చెప్పారు కదా, మన ఊర్లో రైతులందరూ కలిసి ఒక సమావేశం నిర్వహిస్తారు.
సమావేశమా? రైతులందరికా? దేని కొరకు?
మన ఏఓ గారు మనందరికీ యాసంగి పంటల్లో కలుపు యాజమాన్యం గురించి అవగాహన కలిగించడానికి శాస్త్రవేత్తని తీసుకొస్తున్నారు.
ఓ అవునా, చాలా మంచి విషయం చెప్పినావు, గాని దీని వలన మనకేం లాభం?
ఈ కలుపు యాజమాన్యం వల్ల మనకు దిగుబడులు చాలా మంచిగా వస్తాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం? నీతో పాటు నేను కూడా వస్తాను, వెళ్దాం పదా.
ఇద్దరు రైతులు సమావేశ స్థలంకి చేరుకున్నారు.
రైతు సోదరులందరికీ నా నమస్కారం. మన కోసమని వచ్చిన శాస్త్రవేత్త గారికి మా నమస్కారం. ఈ రోజు ఈ సమావేశ ముఖ్య అంశం యాసంగి పంటలో సరైన కలుపు యాజమాన్యం చేస్తూ రైతుల దిగుబడిని పెంచడానికి తగిన సూచనలు ఇవ్వడానికే ఈ సమావేశం. ఇప్పుడు శాస్త్రవేత్త గారు రైతులందరితో మాట్లాడి కలుపు యాజమాన్యంపై అవగాహన కలిగిస్తారు.
మాపై నమ్మకముంచి ఈ సమావేశానికి వచ్చిన రైతు సోదరులకు నా నమస్కారం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కలుపు మొక్కల యాజమాన్యం. ఈ సంవత్సరం మలిదశలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా భూమిలో ఉన్నటువంటి కలుపు విత్తనాలు మొలకెత్తి పంటకు తీవ్ర నష్టం చేకూరుస్తాయి. కలుపు మొక్కలు పంటలో నీరు, పోషకాలు, సూర్యరశ్మికై పోటీ పడుతూ పంట దిగుబడిని తగ్గిస్తాయి మరియు పంట నాణ్యతను కూడా తగ్గిస్తాయి. కావున యాసంగిలో వివిధ కలుపు మొక్కల వలన పైర్లలో కలిగే నష్టం సుమారు 33-45% వరకు ఉంటుంది. అంతేకాక కలుపు మొక్కలు చీడపీడలకు ఆశ్రయమిచ్చి వాటి వ్యాప్తికి సహకరించి తద్వారా రైతుకు సస్యరక్షణపై ఖర్చును కూడా పెంచుతాయి.
రైతులారా, ఇప్పుడు మీ యాసంగిలో వేసిన పంటలు శాస్త్రవేత్త గారికి చెప్పి వాటి కలుపు యాజమాన్యం సూచనలు తెలుసుకోండి.
నమస్తే మేడం, నా పేరు లక్ష్మమ్మ. నేను వానాకాలంలో వరి పంట వేశాను. అందులో అన్ని గడ్డిజాతి కలుపు మొక్కలు వచ్చి దిగుబడి మొత్తం తగ్గిపోయింది. ఈసారి యాసంగిలో కూడా నేను వరి వేశాను. కలుపు యాజమాన్యం ఎలా చేయాలో చెప్పండి మేడం.
చాలా మంచి ప్రశ్న అడిగారు. వరిలో గడ్డిజాతి కలుపు మొక్కలైన ఊదా తుంగతో పాటుగా అగ్నివెండ్రపాకు, గుంటగలగర, పొన్నగంటి కూర, తెల్లజీలుగ వంటి కలుపు మొక్కలు వరి పైరులో సాధారణంగా పెరుగుతాయి. వరి పైరును నాటిన 1వ రోజు కలుపుకు చాలా కీలకం. నాటిన 3-5 రోజులలోపు ఎకరానికి బ్యూటాక్లోర్ 1-1.5 లీటర్లు లేదా ప్రిటిలాక్లోర్ 500-600 మిల్లీలీటర్లు లేదా ఆక్సాడయార్జిల్ 35-40 గ్రాములు 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. నాటిన 15-25 రోజులకు ఎకరాకు సైహలోపాప్ పి బ్యూటైల్ 250-300 మిల్లీలీటర్లు లేదా పినాక్సీ ప్రాప్ పి ఇథైల్ 250 మిల్లీలీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. గడ్డిజాతి మరియు వేడాల్పాకు కలుపు మొక్కల నివారణకు బిస్పైరిబాక్ సోడియం ఎకరాకు 100 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలిపి 15-20 రోజుల మధ్య పిచికారీ చేయాలి.
మేడం నమస్కారం, నా పేరు కృష్ణయ్య. మేడం, నేను 2 హెక్టార్ల జొన్న పంటను సాగు చేస్తున్నా. తగిన కలుపు యాజమాన్య సూచనలు చెప్పండి మేడం.
కృష్ణయ్య గారు, మీ సమస్య నాకు అర్థమైంది. విత్తిన 15-45 రోజుల వరకు సున్నిత దశ కావున కలుపును సకాలంలో నివారించాలి. జొన్నలో సాధారణంగా తుంగ, గరిక, కాకికాలు గడ్డి, నక్షత్ర గడ్డి, జొన్నమల్లె, వయ్యారిబామ వంటి కలుపు మొక్కలు వస్తాయి. కలుపును నివారించేందుకు అట్రజిన్ 50% పొడిమందును ఎకరాకు 600 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2వ రోజులోపు తడి నేలపై పిచికారీ చేయాలి. రసాయన కలుపు మందులే కాకుండా విత్తిన 30 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతరకృషి చేయడం వలన పొలంలో కలుపు నివారించబడి తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. కృష్ణయ్య, మీ సమస్యకు సమాధానం దొరికినట్టే కదా?
దొరికింది మేడం.
నమస్కారం మేడం, నా పేరు పార్వతమ్మ. నేను సన్నకారు రైతుని. నాకున్న 1 ఎకరం పొలంలో నేను సజ్జ పంటను వేసుకుంటున్నాను. కాబట్టి తక్కువ ఖర్చుతో కలుపును ఎలా నివారించాలో తెలియజేస్తారు కదా మేడం?
పార్వతమ్మ, సజ్జ పంటలో పంట విత్తిన 25-45 రోజుల వరకు కలుపు నివారణ చేసుకున్నట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. విత్తిన 2 వారాలలోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తిన వెంటనే లేదా 2 రోజుల్లోపు అట్రజన్ 50% పొడిమందును ఎకరాకు 600 గ్రాములు లేదా టోప్రామిజోన్ 33.6% 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి.
ధన్యవాదాలు మేడం.
మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్లీ వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుంటాం. ధన్యవాదం.
ఈ వారం మన చేనుకబుర్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు పాటించాల్సిన ఆహార నియమాల గురించి తెలుసుకుందాం. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అతిమూత్రం, దాహం ఎక్కువగా వేయడం, మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం మరియు బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితిమీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన 3 డయాబెటిస్ మెల్లిటస్ రకాలు. వివిధ రకాల కారణాల వల్ల కలిగే డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 1 మరియు డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 2 మరియు జెస్టేషనల్ డయాబెటిస్ అంటే గర్భిణిలో వచ్చే డయాబెటిస్ అయిన అన్ని రకాల మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంథిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోజ్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేకపోవడమే. మొదటి రకం డయాబెటిస్ సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా నాశనం చేయడం వల్ల కలుగుతుంది. 2వ రకం డయాబెటిస్ లో ఇన్సులిన్ నిరోధకత వస్తుంది, దీని వల్ల అధికంగా ఇన్సులిన్ కావలసి వస్తుంది. బీటా కణాలు ఈ డిమాండ్ తట్టుకోలేనప్పుడు డయాబెటిస్ కలుగుతుంది. మధుమేహ కారణాలు. వంశపారపర్యంగా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, గంటలు తరబడి కూర్చొని ఉండడం, పోషక పదార్థాలు సరిగ్గా లేని ఆహారం, వేపుడు కూరలు, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు, మాంసాహారం, బేకరీ పదార్థాలు, నిల్వ ఉండే పచ్చళ్ళు, తీపి పదార్థాలు, కొన్ని రకాల మందుల దుష్పరిణామాలు ఈ వ్యాధికి మూల కారణం. స్టెరాయిడ్స్, కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్, హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం వస్తుంటుంది. మధుమేహం రకాలు. టైప్ 1 మధుమేహం, కొందరిలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు, వీరికి బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని టైప్ 1 డయాబెటిస్ అంటారు. ఇది చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. టైప్ 2 మధుమేహం, వివిధ కారణాల వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత కాదు. ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ వల్ల గాని, ఆహార నియమాలు సరిగ్గా లేకపోవడం చేత క్రమంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. జెస్టేషనల్ డయాబెటిస్, గర్భవతుల్లో 2-5% వరకు ఈ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఈ డయాబెటిస్ కు సరిగ్గా వైద్యం అందించకపోతే తల్లి బిడ్డలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రసవం తర్వాత డయాబెటిస్ ఉండవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆ జబ్బు గురించి అవగాహన పెంచుకోవాలి. ఇతర రోగులతో కలిసి తమకు తెలిసిన విషయాలను మిగిలిన వారితో పంచుకోవాలి. పాదాలు, మూత్రపిండాలు, గుండె, నరాలు మొదలైన అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం ఎలా ఉంటుందో వీరు తెలుసుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. తర్వాత శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. భోజనానికి 1 గంట ముందు మాత్రలు వేసుకోవాలి. మాత్రలు వేసుకోవడం మాత్రమే కాదు, వాటిని ప్రతిరోజు సరి అయిన సమయంలో వేసుకోవాలి. సమయ పాలన లేకపోతే మందులు వేసుకుంటున్న శరీరంలో ఒక అపసవ్య స్థితి ఏర్పడుతుంది. ప్రతిరోజు 1 నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి. ఇన్సులిన్ వేసుకోవడంలోనూ కాల నియమాన్ని పాటించాలి. పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నాయేమో గమనించాలి. డాక్టర్ సమక్షంలో అవసరమైన చికిత్స తీసుకోవాలి. గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతిరోజు గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇన్ఫెక్షన్లతో కాళ్లకు చీము పడితే చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. డాక్టర్ సలహాతో యాంటీబయాటిక్స్, అవసరమైతే ఇన్సులిన్ తీసుకోవాలి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పరీక్షలు, అలాగే కళ్ళు, కిడ్నీ పరీక్షలు కూడా డాక్టర్ సలహా మేరకు చేయించుకోవాలి. మధుమేహం ఉన్నవారికి మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రంలో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ విసర్జించబడుతుంది. అంతిమంగా ఇది కిడ్నీ దెబ్బతినడానికి దారితీస్తుంది. అందుకే ప్రతి 3 మాసాలకు 6 మాసాలకు పరీక్ష చేసి మూత్రంలో ఆల్బుమిన్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. మధుమేహం ఉన్న వారిలో గుండె కండరాలకు రక్తాన్ని కొనిపోయే కరోనరీ రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే గుండె నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతి ఏటా ECG పరీక్ష చేయించుకోవడం అవసరం. అలాగే కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలిపే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించాలి. ధాన్యాలు, పిండి పదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. రక్తంలో త్వరగా కరిగిపోయే పీచు పదార్థాలను కలిగి సోడియం కొలెస్ట్రాల్ లేని జామపండు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినదగిన పండ్లలో ఒకటి. మధుమేహాన్ని నియంత్రిస్తుందని ఆధునిక విజ్ఞానం వివరిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు పాటించాల్సిన ఆహార నియమాలు. మధుమేహం ఉన్నవారు తమకు కావలసిన ఆహారాన్ని తినవచ్చు. ప్రాధాన్యంగా కొన్ని కార్బోహైడ్రేట్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవచ్చు. కానీ వారు ఆహారాలలో కార్బోహైడ్రేట్ కంటెంట్ పై మరింత అవగాహన కలిగి ఉండాలి. మరియు రసాలు మరియు చక్కెర తీయటి పానీయాలు వంటి సాధారణ చక్కెరలను నివారించాలి. ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడిన వ్యక్తులకు రక్తంలో చక్కెర నిర్వహణను సులభతరం చేయడానికి స్థిరమైన మొత్తంలో కార్బోహైడ్రేట్ తినడం సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటీస్ లో తక్కువ కొవ్వు ఉన్న ఆహారం కంటే తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం గ్లూకోజ్ మెటబాలిజం పై కొంచెం మెరుగైన నియంత్రణను అందిస్తుంది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ లో తక్కువ లేదా చాలా తక్కువ కార్బోహైడ్రేట్ తినే ప్రణాళికతో మొత్తం కార్బోహైడ్రేట్ తీసుకోవడం తగ్గించడం ఆచరణీయమైన విధానం అని కూడా పేర్కొంది. ఫైబర్. డైటరీ ఫైబర్ తీసుకోవడం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. డైటరీ ఫైబర్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఏదేమైనా అధిక ఫైబర్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో చిన్న మెరుగుదలకు దారితీస్తుందని కొన్ని ఆధారాలు ఉన్నాయి. అధిక ఫైబర్ తీసుకోవడం వలన అపాన వాయువు, ఉబ్బరం మరియు అతిసారం వంటి జీర్ణ సమస్యలు ఏర్పడవచ్చని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ హెచ్చరిస్తుంది. కొవ్వులు. ట్రాన్స్ఫ్యాట్ యొక్క కృత్రిమ మూలాలను కలిగి ఉన్న అన్ని ఆహారాలను నివారించాలని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సిఫార్సు చేస్తుంది. మాస్టరింగ్ డయాబెటిస్ లో సిఫార్సు రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ప్రోటీన్. చారిత్రాత్మకంగా డయాబెటిస్ ప్రేరిత మూత్రపిండ వ్యాధి ఉన్న వ్యక్తులలో ప్రోటీన్ వినియోగం స్థాయి గురించి ఆందోళన ఉంది. అయినప్పటికీ తక్కువ ప్రోటీన్ ఆహారాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. డయాబెటిస్ ప్రేరిత మూత్రపిండ వ్యాధి ఉన్న వ్యక్తులు సగటు వ్యక్తి తీసుకోవడం కంటే తక్కువ ప్రోటీన్ తీసుకోవడం పరిమితం చేయాల్సిన అవసరం ఉందని ఎటువంటి ఆధారాలు లేవు. శాకాహారి మరియు శాకాహార ఆహారాలు తీసుకోవడం. అమెరికన్ ఆహారంతో పోలిస్తే వేగన్ మరియు శాకాహార ఆహారం 2 బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉన్నట్లు చూపబడింది. టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం శాకాహార లేదా శాకాహారి ఆహారం కేలరీల స్థాయిని నిర్వహించడం వలన కొవ్వు తగ్గుతుంది. తక్కువ గ్లైసెమిక్ సూచిక. ఒకరి ఆహారంలో గ్లైసెమిక్ సూచికను తగ్గించడం వలన మధుమేహం నియంత్రణ మెరుగుపడుతుంది. బంగాళదుంపలు కొన్ని విధాలుగా వండినవి మరియు వైట్ బ్రెడ్ వంటి ఆహారాలను నివారించడం ఇందులో ఉంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ మూలాలలో కూరగాయలు, చిక్కుళ్ళు మరియు తృణధాన్యాలు ఉన్నాయి. ఇవి అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటాయి మరియు శుద్ధి చేయబడిన కార్బోహైడ్రేట్ల కంటే నెమ్మదిగా జీర్ణమై రక్తంలోకి శోషించబడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు మానుకోవాల్సిన అలవాట్లు. తీపి పదార్థాలు, ఐస్ క్రీంలు తినడం మానుకోవాలి. అతి పరిమితంగా తీసుకున్నప్పుడు అయితే ఆ రోజు మామూలుగా తీసుకునే ఆహార పదార్థాలు మోతాదుగా బాగా తగ్గించాలి. అలాగే నూనె పదార్థాలు కూడా బాగా తగ్గించాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శరీరంలో చక్కెర శాతం హఠాత్తుగా పెరిగిపోవచ్చు. అప్పుడు మాత్రలు ఆ స్థితిని అదుపు చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు డాక్టర్ సూచిస్తే ఇన్సులిన్ తీసుకోవాలి. ఆ తరువాత చక్కెర అదుపులోకి వచ్చాక మళ్ళీ మాత్రలకే పరిమితం కావచ్చు. ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటే జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుందన్నది సరికాదు. ఆ కారణంగా ఇన్సులిన్ తీసుకోవడానికి వెనుకాడకూడదు. పాదరక్షలు లేకుండా నడవకూడదు. పొగ తాగడం పూర్తిగా మానుకోవాలి. మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ అధికంగా ఉండే కొవ్వు ఉన్న మాంసం, గుడ్లు తినడం మానుకోవాలి. విన్నారు కదా శ్రోతలు, వచ్చే వారం మరొక అంశంతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న:
శనగ పంట విత్తడానికి అనుకూలమైన సమయం ఏది? ఏ అక్టోబర్, బి జనవరి.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఏ అక్టోబర్.
గత వారం రెండవ ప్రశ్న:
శనగలో సంభవించే తెగులు ఏది? ఏ ఎండు తెగులు, బి మొదలు కుళ్ళు తెగులు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఏ ఎండు తెగులు.
ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపినవారు
దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, కరీంనగర్ నుండి వి మల్లేశం, వైరా ఖమ్మం జిల్లా నుండి సాగర్, లక్ష్మి, విక్రమ్, మేఘన, సాతాపూర్ గ్రామం పెద్దకొత్తపల్లి నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ, పెద్దశంకరంపేట నుండి ఎన్ పార్థసారథి, శాంతినగర్ భద్రాద్రి కొత్తగూడెం నుండి రామారావు, లక్ష్మి, చరితవ్య, యుగరాజు, శివశంభో, రేవంత్, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, గౌతంపూర్ భద్రాద్రి కొత్తగూడెం నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాని, ఊర్మిళ, సతీష్, చొప్పదండి కరీంనగర్ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, నర్సాపురం నుండి వి నాగేశ్వరరావు, గొంగలూరు కర్ణాటక రాష్ట్రం నుండి రామకృష్ణారెడ్డి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు ఇల్లంతకుంట రాజన్న, సిరిసిల్ల జిల్లా నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి.
వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న:
పొద్దుతిరుగుడు పంటలో తామర పురుగులు పరోక్షంగా ఏ తెగులును వ్యాప్తి చేస్తాయి? ఆప్షన్ ఏ నెక్రోసిస్ తెగులు, ఆప్షన్ బి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు.
ప్రశ్న మరోసారి:
పొద్దుతిరుగుడు పంటలో తామర పురుగులు పరోక్షంగా ఏ తెగులును వ్యాప్తి చేస్తాయి? ఆప్షన్ ఏ నెక్రోసిస్ తెగులు, ఆప్షన్ బి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు.
ఈ వారం రెండవ ప్రశ్న:
పొద్దుతిరుగుడు పంటలో నూనె శాతం పెంచడానికి ఏ ఎరువును వేయాలి? ఆప్షన్ ఏ నత్రజని, ఆప్షన్ బి గంధకం.
ప్రశ్న మరోసారి:
పొద్దుతిరుగుడు పంటలో నూనె శాతం పెంచడానికి ఏ ఎరువును వేయాలి? ఆప్షన్ ఏ నత్రజని, ఆప్షన్ బి గంధకం.
చేను కబుర్లు శ్రోతలు మారిన మొబైల్ నెంబర్ను సరిచూసుకుని ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.